சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
35வது ஸ்லோகம்.
கதாசிதாத்மானமிருதோ ந ஜாயதே. ந க்ஷீயதே நாபி விவர்த்ததே நவஹ. நிரஸ்த ஸர்வாதிசய ஸுகாத்மகஹ. ஸ்வயம் பிரப சர்வகதோயமத்வயஹ்.
ஆத்ம அஜ்ஞானம் துக்க காரணம். ஆத்ம அஜ்ஞானம், ஆத்மா அன்டே தன யொக்க ஸ்வரூப அஜ்ஞானம். ஆத்ம அஜ்ஞானம், நேனெவரு అంటే మనం అద్దంలో చూసుకోగానే మనకు కనపడేటటువంటి ఈ శరీరమే నేను అనుకుంటాం. మనం అద్దంలో చూసుకుంటాం ప్రతిరోజు, ఎన్ని సార్లు చూసుకుంటామో మనకే తెలియదు. అలా చూసుకోగానే అద్దంలో మన రూపం కనపడుతుంది, ఆ రూపాన్ని మనం అనుకుంటాం. ఆ రూపానికి జన్మ ఉంటుంది, మరణము ఉంటుంది. దీనికి పుట్టుక ఉన్నది కదా, మరణము ఉన్నది కదా. ఈ శరీరం మరణం ఉన్నప్పుడు దిగులు పడతాం, బాధపడతాం. కనుక మనం బాధ వద్దు, దిగులు వద్దు, దుఃఖమే వద్దు అనుకుంటాం. కానీ ఈ శరీరం నేను అనుకోవడం వల్ల దీనికి ఉన్నటువంటి ముసలితనం, వ్యాధి, రోగం, ముసలితనము, వ్యాధి, మరణం ఇవన్నీ దుఃఖాన్ని కలిగిస్తాయి. కానీ ఆ దుఃఖం నుంచి బయటపడడానికి ముసలితనం లేకుండా చేసుకుందాం, వ్యాధి కూడా రాకుండా చేసుకుందాం, మరణం కూడా రాకుండా చేసుకుందాము అంటే వీలవుతుందా? లేదు. హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి, ఎక్కడ పట్టినా వ్యాధులు పెరుగుతున్నాయి, కానీ తరగడం లేదు. వ్యాధి దుఃఖాన్ని ఇస్తుందా, ఆనందాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని ఇస్తుంది. ముసలితనం ఆనందాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని ఇస్తుంది. మరణం ఆనందాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని ఇస్తుంది. ఇటువంటి దుఃఖాన్ని ఇచ్చే ఈ శరీరాన్ని మనం నేను అనుకోవడం వల్ల దానికి ఉన్నటువంటి ఈ మూడు దోషాల వల్ల నాకు దిగులు, చింత, భయం అన్ని ఏర్పడతాయి. దుఃఖం నుంచి బయటపడాలని ఉంది, ఏం చేయాలి? ఇప్పుడు మార్గం ఏమిటి? ఏమి చేస్తే బయటపడతాం? మార్గం ఉన్నదా? వెతుకుతారా? దుఃఖం నుంచి బయటపడాలని ఉన్నది అంటే ఈ మూడు ఉన్నటువంటి దోషాలు ఉన్నటువంటి ఈ శరీరం దుఃఖం కలిగిస్తున్నది, నాకు దుఃఖం ఉంటుంది. ఉండనివ్వండి, పర్వాలేదు, దుఃఖం ఉంటే ఏమైంది అని అనుకుంటామా? అమ్మో అంటాం, దుఃఖం అంటేనే భయం మనకు. కనుక ఆ దుఃఖం రాకూడదు, దుఃఖమే వద్దు. ఈ దుఃఖ భూయిష్టమైన ఈ శరీరాన్ని నేను అనుకుంటే దుఃఖం తప్పదు, ఉంటుంది. మరి దుఃఖం వద్దు, ఏం చేయాలి? మీరే చెప్పండి స్వామిని తొందరగా ఏమిటో అని లక్ష్మణుడికి చెప్తున్నారు రాముల వారు. లక్ష్మణ, ఈ శరీరానికి మరణం ఉంటుంది, పుట్టుక ఉంటుంది, ముసలితనం ఉంది, వ్యాధి ఉన్నది, దీనికి ఇవన్నీ ఉంటాయి, నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఈ శరీరం నేను కాదు అనుకోవడమే మార్గం. ఈ శరీరం నిజంగా నేను కాదు. ఈ వస్త్రం కట్టుకున్నావు, ఈ వస్త్రం కట్టుకుంటే ఈ వస్త్రం నేను అనుకుంటున్నామా? అనుకుంటున్నామా? లేదు కదా. అదేవిధంగా ఇంకొక వస్త్రం, ఈ శరీరం మరొక వస్త్రం, ఈ శరీరం మరొక వస్త్రం. ఎవరికి అంటే ఆత్మనైన నాకు, ఆత్మనైన నాకు ఈ శరీరం మరొక వస్త్రం. ఈ శరీరం అనే వస్త్రానికి ఈ వస్త్రం కట్టాను. ఈ శరీరం అనేటువంటిది కూడా ఒక తొడుగు లాంటిదే అన్నాం. అందుకని 5 కోశాలు తెలుసుకున్నాం. ఒక్కొక్క కోశాన్ని తగిలించుకుంది ఆత్మ. ఏ కోశాలను తగిలించుకుంది? అన్నమయ కోశం మొదటేమో, ఆనందమయ కోశాన్ని తగిలించుకుంది లోపల కోశం. దానిపైన మరొక కోటు, విజ్ఞానమయ కోశాన్ని తొడుక్కుంది బుద్ధి. తర్వాత దాని మీద మరొక కోటు మనస్సు, మనోమయ కోశం. మనస్సు ఉందా మనకు? బుద్ధి కూడా ఉన్నది కదా. తర్వాత ప్రాణమయ కోశాన్ని తొడుక్కున్నాం. ఈ గాలి తీసుకుంటున్నాం చూసారా, దీన్ని ప్రాణమయ కోశం అంటే దాన్ని తొడుక్కున్నాం. దీని మీద ఈ అన్నమయ కోశం, చూసారా ఎన్ని కోశాలు తొడుక్కున్నాము మనం. కానీ మన కోశాలను ఈ తొడుగులు చూసుకొని మనం అనుకుంటున్నాం ఆ తొడుక్కున్న వాడిని మర్చిపోయినాం. ఆ తొడుక్కున్న వాడిని నేనే, నన్ను నేను మర్చిపోయి తొడుక్కున్న వాటిని చూసుకొని నేను అనుకుంటున్నా. నేను మనం కట్టుకునే వస్త్రం నరిగిపోతుంది, మాసిపోతుంది, మురికి పడుతుంది, చినిగిపోతుంది, అవుతుందా లేదా? అదే విధంగా ఈ శరీరం అనే తొడుగు కూడా మాసిపోతుంది, మురికి పడుతుంది, దానికి క్షీణించే గుణం ఉన్నది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడం లేదు. ఏమండి ఇంత చక్కగా చెప్తున్నారు, శరీరం తొడుగు ఎట్లా అవుతుందండి? అది నేనే కదా. అట్లయితే ఈ శరీరం, ఈ చీర నాది అంటాం కానీ నేను అనం కదా. నాది అయినది నేను కాదు, అవునా? ఈ శరీర, ఈ చీర నాది, ఈ కారు నాది, ఈ పెన్ను నాది, ఈ పుస్తకం నాది, ఈ ఇల్లు నాది. నాది అయినది నేను కాదు కదా, అది నాకు సంబంధించినదే కానీ నేను కాదు, అవునా? అవునా? ఈ శరీరాన్ని కూడా ఏమంటాం మనం? నా శరీరం అంటున్నాం కదా. నాది ఈ శరీరం, నా చెయ్యి, నా కాలు, నా కళ్ళు, నా ముఖం, నా ఇల్లు అన్నట్లుగానే ఇది నా శరీరం అంటున్నాం. నాది అయినది నేను కాదు కదా, అప్పుడు నీ శరీరం నేను కాదనే కదా అర్థం. మనం నాకు నా తలనొప్పి ఉందండి, నాకు తలనొప్పిగా ఉందా, నాకు తలనొప్పిగా ఉంది కానీ నేను తలనొప్పి అనడం లేదు కదా. నా కాలు నొప్పి పెడుతున్నదండి, నా కన్ను నొప్పి పెడుతున్నది అంటున్నాం కానీ, అంటే నాది అయినది నేను కాదు. మనం మాట్లాడే మాటలోనే అర్థం ఉంది అందులో. నా ప్రాణం అంటున్నాం, నేనే ప్రాణం అంటున్నామా? నా మనస్సు అంటున్నాం, నేనే మనస్సు అంటున్నామా? నా మనస్సు అయినది నేను కాదు కదా, అప్పుడు నేను ఎవరో వేరే ఉండాలి కదా మనస్సు కంటే, అవునా కాదా? ఇందులో పెద్ద పిహెచ్డి చదవాలి దీనికి. ఏమన్నా కొంత బుద్ధి ఉంటే చాలు, బుద్ధి ఉన్నవాడికి బాగా అర్థం అవుతుంది. నా బుద్ధి అంటామే కానీ నేను బుద్ధి అంటున్నామా? నా బుద్ధి నేను కాదు, బుద్ధి నాది, మనస్సు నాది, ప్రాణము నాది, శరీరము నాది. నాది అయినది నేను కాదు, అప్పుడు నేనెవరిని? మరి నేనెవరిని ఉండాలి? ఆత్మ. మరి ఈ సంగతి మనకు ఎందుకు తెలియడం లేదండి అంటే, ఆత్మ కంటికి కనపడదు, శరీరం ప్రాణ మనస్సు బుద్ధి కంటికి కనపడే శరీరం, మనకు మనస్సు బుద్ధి తెలుస్తాయి. మన మనస్సుకి తెలుస్తుంది, బుద్ధికి తెలుస్తుంది, కానీ ఆత్మ అట్లా బయటికి కనపడే వస్తువు కాదు. ఆ ఆత్మ నేనే అంటున్నారు రాముల వారు. ఈ ఆత్మ నా జాయతే, ఇది ఎప్పుడూ పుట్టదు. కదాచిత్ ఆత్మ, ఇప్పుడు ఈ ఆత్మ ఎవరు ఎక్కడో అక్కడ నిలవకూడదు. ఈ శరీరం కానటువంటి, లోపల ఉన్నటువంటి, ఈ ఐదు తొడుగులు తొడుక్కున్నటువంటి నేనే ఆ ఆత్మ. నేను నేను అంటున్నాను చూస్తా ప్రతిసారి, ఆ నేనే ఆత్మస్వరూపం. మనం నేను అనగానే శరీరాన్ని తీసుకుంటాం, అహంకారం తీసుకుంటాం, అదే మనం చేసే తప్పు. ఎంత తప్పు అండి అది అంటే హిమాలయం అంత తప్పు. హిమాలయన్ బ్లెండర్ అంటారు చూసారా, అంత తప్పు ఇది. మనకు అంత తప్పు చేస్తున్నామని మనకు తెలియడం లేదు, తెలియకపోవడం వల్లనే దుఃఖపడుతున్నాం. ఈ ఆత్మనైన నాకు మృత్యువు లేదు, నా మృతహ నా జాయతే, దీనికి మృత్యువు లేదు, దీనికి జన్మము లేదు. నా జాయతే అంటే ఎప్పుడూ పుట్టదు, పుట్టదు కనుక దానికి మరణం లేదు. ఇప్పుడు నేను ఆత్మనైన నేను, మరణము లేదు నాకు, జన్మ లేదు, ఇంకా దుఃఖం ఉంటుందా అప్పుడు చెప్పండి? లేదు. అంతేకాదు నా క్షీయతే, ఇది క్షీణించదు, శరీరం క్షీణిస్తుంది. చూడండి ముసలితో వచ్చేటప్పటికి రింకులు సోపుతాయి, ముడతలు పడుతుంది శరీరం, బాగా నడవలేవు. ఆ నాలుగు మెట్లు ఎక్కడానికే కష్టపడుతున్నారు జనం, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఏమి ఎక్కుతారు? ఆ నాలుగు మెట్లు ఎక్కడానికే గోడ పట్టుకొని మరీ చిన్నగా ఎక్కుతాం. క్షీయతే, క్షీణిస్తుంది. అంతేకాదు నాకి వివర్ధతే, ఈ ఆత్మ అనేటువంటిది క్షీణించదు, దీనికి పెరగడం ఉండదు, క్షీణించడం ఉండదు. పెరుగుదల ఉంటే క్షీణదల ఉంటుంది, పెరుగుదల ఉంటే క్షీణించడం ఉంటుంది, కనుక పెరుగుదల కూడా లేదు. వివర్ధతే అనవహ అంటే పురాతన అన్నారు. అనవహ అంటే పురాతనం అంటే ఇప్పుడెప్పుడో పుట్టింది కాదు, రీసెంట్ గా 60 ఏళ్ల ముందు 70 ఏళ్ల ముందు పుట్టింది కాదు ఈ ఆత్మ. ఇది శాశ్వతం, పురాతనం, ఎప్పుడు ఉంటుంది. అనవహ నవహ అనవహ అంటే ఏదో నూతనంగా ఇప్పుడు ఈ మధ్యనే వచ్చిందండి డేట్ ఆఫ్ బర్త్, చాక్లెట్ అట్లాంటివే ఉండవు ఆత్మకి, ఇవన్నీ కూడా శరీరానికి. ఎంత తాదాత్మ్యం చెందామంటే ఈ శరీరంతో తాదాత్మ్యం చెందాము అని తెలియనంత తాదాత్మ్యం. గురువు గారు చెప్పినా కూడా సంవత్సరాల తరబడి ఆ తాదాత్మ్యం అంత చెవికాలు కూడా ఎందుకు పనికిరాదు దీని ముందు, అంత గట్టిగా పట్టుకొని ఉన్నాం. స్వామి గురువు గారు బాధ గురువు గారు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ నిరక్త సర్వాతిశయ. ఈ ఆత్మలో హెచ్చు తగ్గులు లేవు. నిరక్త అంటే లేనటువంటి, అతిశయ అంటే గ్రేడేషన్, తారతమ్యం, తారతమ్యం. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. చూస్తే సంతోషంగా ఉన్నాను, బాగా సంతోషంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అంటారు చూసారా. ఇవన్నీ ఉండవు ఆత్మలో. కాసేపు అంటాం, హో అంటాం, కాసేపు అబ్బా అంటే నేల మీద నిలబోతుంది మనం. ఇవన్నీ హెచ్చు తగ్గులే కదా, తారతమ్యాలే కదా. అన్ని తారతమ్యాలు ఉంటాయి. మన సంపాదన ఎంత ఉంది పక్క వాళ్ళతో పోల్చుకుంటాం, మన బ్రదర్ ఇలా ఎంత సంపాదిస్తున్నారు, మన ఇంటి వాళ్ళు, మన పక్క వాళ్ళు, నైబర్స్, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. మనం పొద్దు నుంచి రాత్రి దాకా చేసే పని ఏమిటో తెలుసా, పోల్చుకోవడం. చీర కట్టుకుంది, ఆమె చీర బాగుందా నా చీర బాగుంది, ఆవిడ హైట్ ఎంత ఉంది నేను ఎంత ఉన్నాను, ఆవిడ చెప్పులు బాగున్నాయి నా చెప్పులు బాగున్నాయా, ఆవిడ చేయలు బాగుందా నా చేయలు బాగుందా. ఇదే కదండి మనం చేసే పని. వాడు ఎంత సంపాదిస్తున్నాడు నేను ఎంత సంపాదిస్తున్నాను. పోనీ భర్త తృప్తి పడ్డా కూడా భార్య అంటుంది మీరు సంపాదించడమే జాతి కాదు, మీ అన్నగారు చూడండి ఎంత బాగా సంపాదిస్తున్నారు, ఆయన చక్కగా విల్లాస్ కట్టేస్తారు, ఫ్లాట్స్ ఫ్లాట్స్ కట్టేస్తున్నారు, మీకేమీ లేదు, మీకు చేతగాలు అంటుంది, మీకు పోల్చడం. ఇదొకటి అందరితో పోల్చుకోవడం, పిల్లల్ని పోలుస్తాం, చదువులతో పోలుస్తాం, ఇతరులతో పోలుస్తాం. పొద్దున్నేస్తే రాత్రి వరకు ఇదే పని మనకి. ఈ పోల్చడం వల్ల వచ్చే నష్టం ఏమిటి చూసారా మనిషిలో. ఎప్పుడైతే అతనితో అందరితో పోల్చుకుంటానో నేను, నాకు లేవనుకోండి అవి, అందం పోల్చుకుంటాను, హైట్ పోల్చుకుంటాను, డబ్బులు ధనాన్ని పోల్చుకుంటాను అవతల వాళ్లతో, నాకున్న బుద్ధి నాలెడ్జిని పోల్చుకుంటాను. అవన్నీ మనకు లేనప్పుడు, తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే న్యూనతా భావం ఏర్పడుతుంది. న్యూనత, నేనేదో తక్కువ వాడిని, నాకేమీ లేదు అనే భావన ఏర్పడుతుంది. దాంతో నిద్ర పట్టదు, మధ్యలోనే మెడుకు వస్తుంది. అంతేకాదు అవతల వాళ్ళ మీద ఒక్కొక్కసారి అసూయ కూడా ఏర్పడుతుంది. ఎంత అందంగా ఉన్నాడు ఆయన, ఎంత అందంగా ఉంది ఆవిడ, నాకు అందంగా లేదే, నా కాంప్లెక్షన్ బాగలేదే, ఎంత బాగా సంపాదించారు, వాళ్ళ ఇంట్లో మంచి సోఫా సెట్ ఉంది, మన ఇంట్లో సోఫా సెట్ లేదు. అంటే రీసెంట్ వచ్చిన మోడల్ ఉండాలి, వీళ్ళింట్లో కూడా ఉంది. అట్లా కాదు, కారు కొంటే, కారు కొన్నామండి ఇది 5 సంవత్సరాలు పాతది అన్నాడు. 5 సంవత్సరాలు పాతది ఏమిటి, కొత్త కారు కావాలి. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూస్తారు, నాన్న వాళ్ళంతా కొత్త కారు కొన్నారు మీరు కూడా కొనండి అంటాడు. పిల్లవాడు అడుగుతుంటే అట్లాగా మనం కొత్త కారు కొనాలి. ఇది ఒకటే ఆలోచన, మారుస్తూ ఉంటాం ఇంట్లో కూడా, ఫ్రిడ్జ్ మారుస్తాం, టీవీ మారుస్తాం, న్యూ టీవీ కావాలి, న్యూ స్క్రీన్ కావాలి, న్యూ సోఫాస్ అయితే ఎంత న్యూ 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 బ్రాండ్ అన్నాడు. ఎవరైనా వచ్చి నువ్వు న్యూ అనుకుంటావు, ఎవరో ఒకడు వచ్చి ఇంటికి వచ్చి ఇది ఓల్డ్ బ్రాండ్గా అంటాడు. ఇంకా ఉన్న సంతోషం కూడా మనం అందుకే సంతోషంగా ఉండడం. ఎన్ని కొన్నా కూడా మనం ఎంతో ఆనందపడి సంతోషంతో ఒకటి కొనుక్కుంటాం. అది ఒకరు చూసి, ఎవరు ఎస్పెషలీ మన ఆడపడుచు తోడు కోడలు, బావగారు, ఇట్లాంటి వాళ్ళు, అత్తగారు, ఇదే ఇది ఎప్పుడో పాత మోడల్ అంటే అనగానే తుస్సురం పోతుంది మన ఆనందం. ఇంత కష్టపడి కొనుక్కుంటే ఇంకా నిద్ర పట్టదు మనకు, నిద్ర పట్టదు. ఆవిడిట్లన్నది 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 లక్షలు పోసుకుంటే పోల్చుకోవడంతో చెప్పబోతుంది. ఆత్మలో ఈ బాధలు లేవు, న్యూనతాభావం ఒకటి, అసూయ ఒకటి, కోపం కూడా వస్తుంది ఒక్కొక్కసారి. ఈ పోల్చుకోవడం వల్ల న్యూనతాభావం, అసూయ, ద్వేషం, అవతల వాళ్ళ మీద ద్వేషం ఏర్పడుతుంది, కోపం వస్తుంది, మనల్ని మనమే కించపరుచుకుంటాం, తక్కువగా చూసుకుంటాం, అనారోగ్యం ఏర్పడుతుంది, రోగాలు వస్తాయి మనుషులకి. అవసరమా ఈ పోల్చుకోవడం? కానీ ఉండలేమే, పోల్చుకోకుండా ఉండలేం కదా. ఆవిడ చూడండి ఎంత చక్కగా పాడుతుందో, నేను పాడలేకపోయినా తను పాడుతుంది కానీ ఆవిడలాగా పాడలేదు కదా. నేను ఎలా తెలుసు వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చింది, కప్పు వచ్చింది, నాకు రాలేదు కదా. వాళ్ళకి డిగ్రీలు వచ్చినాయి, నాకు రాలేదు కదా. ఇదే పోలిక. ఇంతకంటే నరకం ఏం కావాలి మనిషికి చెప్పండి. మనకు ముసలితనం వస్తుంది, మన ముందే వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు యంగ్స్టర్స్, అయ్యో నేను ముసలివాళ్ళు అయిపోయినా అని పోల్చుకుంటుంటాం. ముసలితనం అయితే వాళ్ళు ముసలివాళ్ళు అవుతారు రేపు, కానీ పోల్చుకుంటాం. నేను ఆ రోజున బాస్కెట్ బాల్ బాగా ఆడేవాడిని, బాగా ఆడేదాన్ని ఇప్పుడు కదలలేకపోతున్నాను. ఇప్పుడు బాస్కెట్ బాల్ ఆడతావా ఏంటి? అప్పుడు ఆడే చాలు, ఇప్పుడు ఎందుకు ఆడటం? 60 ఏళ్ళు వచ్చి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా చిన్నవాళ్ళలాగా ఉండాలని కోరుకుంటారు. ఎట్లా సాధ్యం అవుతుంది? తెల్ల వెంట్రుకలు వస్తాయి, వస్తే ఏమవుతుంది? రానివ్వండి, దాని సహజం కదా అది. యాక్సెప్ట్ ద రైట్ హెయిర్, రియల్లీ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఆల్సో రైట్ హెయిర్. అందుకని మనకున్నటువంటి స్వతహా వచ్చేటటువంటి శారీరక పరిణామాన్ని, శారీరకానికి సంబంధించిన అని చెప్పి వాటిని మనం అట్లాగే ఆహ్వానించాలి. అంతేకాని దిగులు పడకూడదు. ఆత్మనైన నాకు ఎటువంటి తారతమ్యాలు లేవు. నిర్గత నిరస్త సర్వ అతిశయ, ఎటువంటి తారతమ్యాలు హెచ్చు తగ్గులు లేనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను ఈ తొడుక్కున్న శరీరాల్లో, ఈ పంచకోశాల్లో తారతమ్యాలు ఉంటాయి. అవతల వాళ్ళకి, ఇవతల వాళ్ళ శరీరాలకి తారతమ్యం ఉండొచ్చు, కానీ అవతల మనిషిలో ఉన్న ఆత్మకి నాకు తారతమ్యం లేదు. ఒకే ఆత్మ, అది తెలుసుకోవాలి మనం. అది ఎప్పుడు అందంగానే ఉంటుంది, ఎప్పుడు శాంతంగానే ఉంటుంది, ఎప్పుడు అమృత స్వరూపమే. సుఖాత్మక అంటున్నారు చూడండి, సుఖాత్మక ఆత్మస్వరూపం, సుఖస్వరూపం, దాంట్లో దుఃఖం అనేటువంటిదే లేదు. నేను ఆత్మని, సుఖస్వరూపాన్ని, ఎప్పటికీ సుఖస్వరూపాన్నే నేను, నాలో దుఃఖం అనేటువంటిది లేచం కూడా లేదు అని తెలుసుకోవాలి. ఈ మనం కట్టుకునే వస్త్రం చినిగిపోవచ్చు, మురికి పడచ్చు, మచ్చలు పడచ్చు, దీని మీద ఏమేమిటో జరగచ్చు, కానీ నాకేమన్నా అవుతుందా శరీరానికి? అదే విధంగా ఈ శరీరం తొడుక్కున్న వాడికి ఏమీ కాదు, శరీరానికి ఏమైనా కావచ్చు. ఏముందండి శరీరం? యాక్సిడెంట్ వస్తే షేప్ లేకుండా పోతుంది, కాలితే షేప్ లేకుండా పోతుంది, దుర్గంధం అవుతుంది, మైనం కరిగినట్టు కరుగుతుంది, నిప్పు తగిలితే ఈ శరీరం దహన యోగ్యం శరీరం. అందుకే దేహ అని పేరు దీనికి. వ్యాక్స్ తెలుసా మీకు? లక్క, లక్క తెలుసు కదా. నిప్పు తగిలితే కరిగిపోతుంది ఈ శరీరం అంతే. ఇట్లా నిప్పు తగిలితే కరిగిపోయే శరీరాన్ని నేను ఎట్లవుతాను? ఇది ఒక తొడుగు లాంటిది అయితే, దీనికి ఇన్ని దోషాలు ఉంటే ఇట్లాంటి దోషభూయిష్టమైన శరీరాన్ని నేనని ఎందుకు అనుకోవాలి? ఆత్మనైన నాకు వ్యక్తం కావడానికి ఈ శరీరం ఉపయోగపడుతుంది. చూడండి, మనం తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యమైనది, ఆత్మనైన నేను శరీరం లేకుండా వ్యక్తం కాను. విద్యుత్తు వ్యక్తం కాదు బల్బు లేకుండా. ఎలక్ట్రిసిటీని చూసారు ఎప్పుడన్నా మీరు? ఎలక్ట్రిసిటీని చూడగలమా? ఎలక్ట్రిసిటీ దాని యొక్క అందము, దాని యొక్క శక్తి బయటికి రావాలి అంటే ఒక బల్బు, ఒక ఫ్యాను ఉండాలి కదా. ఇప్పుడు ఈ మైక్ ద్వారా మీరు శబ్దాన్ని వింటున్నారు, ఎలక్ట్రిసిటీ ద్వారా వింటారా? ఎలక్ట్రిసిటీ ఈ మైక్ ద్వారా బయటికి వస్తే దాని యొక్క శబ్దం మీరు విని ఆనందిస్తున్నారు ఇప్పుడు. కనుక ఎలక్ట్రిసిటీని చూడలేం. బల్బు, ఫ్యాను ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ వ్యక్తం కావడానికి సహాయపడుతున్నాయి. అర్థమైందా? ఎలక్ట్రిసిటీని చూడలేము. ఎలక్ట్రిసిటీ బల్బు లేకుండా కాంతినివ్వదు, ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ లేకుండా గాలినివ్వదు, ఎలక్ట్రిసిటీ మైక్ లేకుండా శబ్దాన్ని ఇవ్వదు. అవునా? అదేవిధంగా ఆత్మనైన నేను ఈ శరీరం లేకుండా వ్యక్తం కాలేను, ఈ శరీరం లేకుండా చూడలేను, ఈ శరీరం లేకుండా చెవులు లేకుండా వినలేను, ముక్కు లేకుండా వాసన చూడలేను, ఆత్మనైన నేను. కళ్ళు లేకుండా ఈ విషయాలన్నీ చూడలేను. శరీరం లేకుండా స్పర్శను తెలుసుకోలేను, ఆత్మనైన నేను. కనుక ఆత్మనైన నేను స్పర్శను తెలుసుకోవాలంటే నాకు ఈ శరీరం కావాలి. ఆత్మనైన నేను ఈ యొక్క పుష్పాన్ని ఆస్వాదించాలంటే ఈ మల్లె పుష్పాన్ని ముక్కు దగ్గర పెట్టుకొని ఆత్మనైన నేను ఆస్వాదించలేను ముక్కు లేకుండా. కనుక ముక్కు కావాలా లేదా? బొబ్బట్లు తిన్నాం ఉగాది రోజు, బొబ్బట్లు ఆత్మని ఆనందించాలి అంటే నాలుక కావాలి కదా. ఆత్మనైన నేను బొబ్బట్లు ఆనందించగలనా నాలుక లేకుండా? ఆత్మనైన నేనే నాలుక ద్వారా ఆ బొబ్బట్లు, ఇవాడ ఉగాది కదా అందరు బొబ్బట్లు స్వామిని బొబ్బట్లు స్వామిని అంటుంటే, ఉగాది రోజు బొబ్బట్లు ద్వారా ఈ బొబ్బట్ల యొక్క ఆనందాన్ని అనుభవించాలి అంటే నేను ఆత్మని నాలుక ద్వారా అనుభవించాల్సిందే. గాని నాలుక ఒక్కటి ఉంటుందా? శరీరంలో ఉంటుందా నాలుక? శరీరంలో ముఖంలో ఒక పక్కన ఉంటుంది నాలుకే, గాని నాలుక ఒక్కటే ఉండదు కదా. కనుక శరీరం ఉండాలి, ఆ శరీరంలో ఇంద్రియాలు ఉండాలి, కళ్ళు చెవులు ముక్కు నాలుక ఇవన్నీ ఉండాలి. వీటి ద్వారా ఆత్మనైన నేను ఆ ఆనందాన్ని అనుభవిస్తాను. అన్ని ఆనందాలు, శబ్దానందం, రూప ఆనందం, వాసన ఆనందం, రుచి ఆనందం, స్పర్శ ఆనందం అన్ని అనుభవిస్తాను. ఇటువంటి తొడుగు ద్వారా నేను అనుభవిస్తున్నప్పుడు దీనికి ఉన్న దోషాలు తెలుసుకోవాలి, దీని యొక్క అవసరాన్ని తెలుసుకోవాలి. నేను అట్లా నిందించకూడదు, స్వామిని ఇది దహన యోగ్యం అని చెప్పారు కదా, ఇది దోష భూయిష్టం కదా, ఇది మరణిస్తుంది కదా అని చెప్పి దాన్ని నిందించకూడదు. మనం దీనికి ఎందుకు స్నానం చేయించడం, నిన్న చేయించడం మళ్ళీ వాసన వస్తూనే ఉన్నది కదా అని చెప్పి అనకూడదు. ఈ శరీరాన్ని చక్కగా పోషించాలి, చూసుకోవాలి జాగ్రత్తగా, దానికి ఏమేమి కావాలన్నీ అమర్చాలి. దేహం దేవాలయం లాంటిది, ఈ దేవాలయంలో ఆత్మనైన నేను శివుణ్ణి పరమాత్ముని నేను ఉన్నాను అని మనం తెలుసుకోవాలి. అందుకని శరీరాన్ని నిందించకూడదు. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ నాలుగు పురుషార్థాలని మనం ఈ శరీరం ద్వారానే పొందగలం. అర్థమైందా? కనుక ఈ శరీరం ఎటువంటిది ఇప్పుడు? ఇది దీనికి రెండు గుణాలు ఉన్నాయి. ఇది మంచికి ఉపయోగపడుతుంది, దీనికి దోషాలు ఉన్నాయి. ఇది పెరుగుతుంది, ఇది మరణిస్తుంది, ఇది క్షీణిస్తుంది, దీనికి రోగాలు వస్తాయి, ముసలితనం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఇదే శరీరం నేను ఆత్మనని తెలుసుకోవడానికి, నేను వ్యక్తం అవ్వడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? కనుక శరీరాన్ని నిందించవద్దు, మరీ దాన్ని తీసుకెళ్ళి అందలం ఎక్కించను వద్దు. అర్థమైందా? దాన్ని గొప్పగా పొగిడి అందలం ఎక్కించి దానికి సేవలు చేస్తూ కూర్చోవలసిన పని లేదు. దాన్ని తూలనాడి నిందించవలసిన పని లేదు. దాన్ని ఎంతవరకు చూసుకోవాలి, అంతవరకు చూసుకొని దాని ద్వారా మనం ఏం పొందాలి అని తెలుసుకొని ఆ శరీరాన్ని మళ్ళీ భగవంతుడికి అర్పించాలి. అది అలా చేయకపోతే జన్మ వృధా అవుతుంది. అర్థమైందా? కనుక మన వాళ్ళు అందుకే పొద్దున్నే స్నానం చేయి, చక్కగా శరీరం అలంకరించుకో, పౌడర్ పూసుకో, డబ్బా డబ్బాలు ఖాళీ చేయి, వద్దో రాసుకో, పౌడర్ రాసుకో, అలంకరణ చేసుకో, పట్టు చీర కట్టుకో, ఎవరొద్దన్నారు? దానికి సేవలు చేసేటప్పుడు కూడా మర్చిపోకూడదు అసలు విషయం మర్చిపోకూడదు. అర్థమైందా? అందుకని మనం చేసే పనులన్నీ కూడా ఆ మోక్ష సాధనానికి. మోక్షం అంటే ఏముంది? నేను ఆత్మని ఈ శరీరం ద్వారా వ్యక్తం అవుతున్నానే కానీ ఈ శరీరాన్ని నేను కాదు అని తెలుసుకోవాలి. అప్పుడు ఈ ఆత్మ సుఖాత్మకమా దుఃఖాత్మకమా చెప్పండి. ఇప్పుడే ఈ శరీరమే నేను అనుకుంటే దుఃఖపడాలి. నేను సుఖస్వరూపమైన ఆత్మని ఈ శరీరంలో ఉన్నానంతే. ఇది ఒక ఇల్లు లాంటిది, నాకు ఒక శరీరమా? నాకు ఎన్ని శరీరాలు ఉన్నాయి? అన్ని శరీరాల్లో ఉన్నాను. చూసారా? ఇది జ్ఞానం అంటే. ఇది మనకి ఏ స్కూల్ పుస్తకాల్లో దొరుకుతుంది? అర్థమైందా? వేదాంత గ్రంథాల్లోనే లభిస్తుంది మనకు. సుఖాత్మక ఎటువంటి నేను? స్వయం ప్రభ, నేను స్వయంగా వెలుగుతూ ఉంటాను. ప్రభ అంటే ఏమిటి? నన్ను తెలుసుకోవడానికి మరెవరు అక్కర్లేదు. ఇక్కడ స్వయం ప్రభ అంటే సొంతంగా, స్వయం అంటే స్వతహాగా, సొంతంగా. ప్రభ అంటే ప్రకాశించడం. దాన్ని అట్లాగే అర్థం తీసుకోకూడదు. నేను నా అంతటే విరుగుతూ ఉంటాను, నేను బెటర్ మార్క్స్ అయితే వెలగడానికి నా అంతటి నేనే విరుగుతూ ఉంటానంటే అలా తీసుకోకూడదు అర్థం. ఇక్కడ స్వయం ప్రభ అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను ఉన్నాను అని నాకు సందేహం రాదు ఎప్పటికీ. ఇప్పుడు నేనున్నాను లేను అని సందేహం వస్తుందా మనకు? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడా లేదా, మా వారు ఉన్నారా లేదా, అవతల వ్యక్తి ఉన్నాడా లేదా అని తెలుసుకోవడం సందేహం వస్తుంది. అందుకే నేనున్నాను లేనా అని సందేహం వస్తుందా? ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారా లేదా, కార్పెట్ మీద కూర్చున్నారా లేదా, అది మీరు పక్కవాడని అడుగుతారా? మీ పక్కవాడని అడుగుతారా? నీకే తెలుసా? మళ్ళీ చెప్తా, మీరు కుర్చీలో కూర్చున్నారని అరే కార్పెట్ మీద కూర్చున్నారని మీకే తెలుసా, లేకపోతే మీరు పక్కవాడని అడిగి తెలుసుకుంటారా? అది స్వయం ప్రభ అంటే. అర్థమైందా? అంతేగాని భర్తని అడుగుతుందా భార్య, ఏమండి నేను ఉన్నానా లేనా చెప్పండి, అడగాల్సిన పని లేదే. భర్త కూడా అడగాల్సిన పని లేదు, ఏమే నేను ఉన్నానా లేదా చెప్పు, సందేహం వస్తుందా అసలు? అందుకని నా ఉనికిని నేనెప్పుడు సందేహించను. ఐ నెవర్ గెట్ డౌట్ దట్ ఐ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. అవతల అది ఉన్నదా లేదా, ఇది ఉన్నదా అది లేదా అని చెప్పి సందేహం రావచ్చు, కానీ నేనున్నానా లేనా అని సందేహం రాదు. అంటే ఏమిటి అర్థం? నేనున్నానని నాకు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఎప్పుడు? ఎప్పుడు ఎల్లవేళలా. అర్థమైంది? అది స్వయం ప్రభ అంటే. ఆత్మనైన నేను నా ఉనికిని నేనెప్పుడు సందేహించను. నేనున్నాను నేనున్నాను నేనున్నాను. చూసారా? మరి నేను అనగానే మనం ఏం చేస్తాం? ఈ శరీరాన్ని పట్టుకుంటాం మళ్ళీ. నా శరీరం ఉన్నది అంటున్నారు, అందుకే మీరు చూడండి, నా శరీరం ఉన్నది అంటున్నాం. నేనున్నాను అని నిన్నదు, నేను ఉన్నాను నా శరీరం ఉన్నది. చూసారా? అది స్వయం ప్రభ అంటే. సర్వగత, నేను ఎక్కడున్నాను ఇప్పుడు? నేను శనైనగర్ లో శ్రీడి షాయి హాల్లో ఒక చోట కార్పెట్ మీద కూర్చొని ఉన్నాను అంటారా? అది శరీరం కూర్చొని ఉన్నది, కానీ ఆత్మనైన నేను. ఎలక్ట్రిసిటీ ఎక్కడుందండి? ఈ మైక్లో ఉందా, ఆ బల్బులో ఉందా, ఆ ఫ్యాన్లో మాత్రమే ఉందా? మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? మీ ఇంట్లో ఉంది కదా, మీ ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఉంది, అంతటా ఉంది. ఇప్పుడు సర్వగత అంతటా ఉన్నదా లేదా? సర్వగత అంటే అంతటా ఉండడం. అంటే ఎలక్ట్రిసిటీ అంతటా ఉందా లేదా? ఆత్మ కూడా అంతే, అన్ని శరీరాల్లో ఉంటూ అంతటా ఉన్నది. అందుకనే మీ పుత్రుడి శరీరంలో, మీ పుత్రి శరీరంలో, మీ శరీరంలో, భర్త శరీరంలో, భార్య శరీరంలో, తండ్రి తల్లి అంతటా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఆ కాకి అరుస్తున్న చూడండి, ఆత్మ ఉన్నదే అని అర్థం. అంటే కాకిలో ఉన్నది, పక్షిలో ఉన్నది, జంతువులో ఉన్నది, మనిషిలో ఉన్నాడు. మరి ఆత్మ అంతటా ఉన్నది అంటున్నారు కదా, జీవరాశుల్లోనే కదా ఉన్నది అని అనిపిస్తుంది మనకు. కాదు కాదు, ఆత్మ ఈ పుష్పంలో కూడా ఉంది. ఉన్నది అనేది ఆత్మ, అది కంటికి కనపడదని చెప్పాను కదా, ఎగ్జిస్టెన్స్ అన్నాం. ఉన్నది అనేది కంటికి కనపడదు. ఇప్పుడు ఉన్నది ఆత్మ స్వరూపం అనేది ఎలా తెలుసుకుంటాం? కంటికి కనపడదు కదా. ఎలక్ట్రిసిటీ ఎలా తెలుసుకున్నారండి? ఎలక్ట్రిసిటీని ఎలా తెలుసుకున్నారు? కళ్ళతో చూడలేదు, ఎలా తెలుసుకున్నారు? బల్బు ద్వారా తెలుసుకున్నారు, ఫ్యాన్ ద్వారా తెలుసుకున్నారు, మైక్ ద్వారా తెలుసుకున్నారు. తెలుసుకున్నారా లేదా? ఇప్పుడు తెలుసుకుంటున్నప్పుడు ఏమైనా ఎలక్ట్రిసిటీ చూస్తున్నారా ఏమిటి? ఇప్పుడైనా బల్బు చూస్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీగా చూస్తున్నారు మీరు? ఎలక్ట్రిసిటీ ఉన్నదని తెలుసుకుంటున్నారు బల్బు ద్వారా. అదేవిధంగా ఆత్మని ఎవ్వరు చూడలేరు, చూడలేరు, చూడలేదు. ఏమన్నా దానికి రూపం లేదు. ఎలక్ట్రిసిటీకి రూపం ఉందా? ఎలక్ట్రిసిటీకి విద్యుత్తుకి రూపం ఉందండి? లేదు. రూపం లేనిదాన్ని చూడగలరా మీరు? చూడనంత మాత్రాన లేదని అనగలరా? ఎలక్ట్రిసిటీకి రూపం లేదు, రూపం లేనిదాన్ని చూడలేము. ఫస్ట్ పాయింట్ ఏమిటి? ఎలక్ట్రిసిటీకి రూపం లేదు. రెండో పాయింట్ ఏమిటి? రూపం లేనిదాన్ని చూడలేము. అవునా కాదా? రూపం ఉన్నదాన్ని చూస్తారా, రూపం లేని దాన్ని చూస్తారా? రూపం ఉన్నదాన్ని చూస్తాం. ఎలక్ట్రిసిటీకి రూపం లేదు నెంబర్ వన్, ఎలక్ట్రిసిటీకి రూపం లేదు కనుక దాన్ని చూడలేము నెంబర్ టూ, మనం చూడలేము. మూడో పాయింట్ ఏంటి? చూడలేము కనుక లేదు అని చెప్పి అనలేము. కానీ నేను చూడలేదు ఎలక్ట్రిసిటీని, అందుకని ఎలక్ట్రిసిటీ లేదన్నాడు. అయితే చేయి పెట్టు అక్కడ తెలుసుకున్నా, అందులో చేయి పెట్టు తెలుస్తుంది అని. నువ్వు చూడలేదు అని చెప్పి అది లేదు అని అనలేవు. అవునా, నేను చూడనప్పటికీ కూడా అది ఉన్నదని తెలుసుకుంటున్నాను, అంగీకరించి తీరాలి. ఇప్పుడు మనం ఇంతమంది ఆ బల్బు చూస్తున్నాం వెలుగుతున్నది, ఏమండి నేను ఎలక్ట్రిసిటీ ఉన్నది ఒప్పుకోనండి అని అనగలరా? మీరు అనగలరా? అందరం కూడా ఆ బల్బు చూసి ఎలక్ట్రిసిటీ ఉన్నది తెలుసుకున్నారా లేదా? ఇప్పుడు అది కంటికి చూడనటువంటిది అయినప్పటికీ కూడా దాన్ని ఉన్నది ఎందుకు అంగీకరిస్తున్నామా లేదా? ఏ విధంగా? బల్బు ద్వారా. అదే విధంగా ఆత్మకి పాయింట్ నెంబర్ 1, ఆత్మని చూడలేదు. ఎందుకని? ఆత్మకి రూపం లేదు, రూపం లేదు కనుక చూడలేదు. చూడలేదు కనుక ఆత్మ లేదని అనగలరా? అనలేదు. మరి ఎలా తెలుసుకోవడం దాన్ని? ఆత్మ ఉన్నది అనేది దాని స్వరూపం, ఉండడమే దాని స్వరూపం. ఎలా తెలుస్తుందంటే ఒక్కొక్క వస్తువు ద్వారా అది వ్యక్తం అవుతుంది. పుష్పం ఇదేమి చెప్పండి? మల్లె పువ్వు ఉన్నది, క్లిప్ ఉన్నది, డెస్క్ ఉన్నది, మైక్ ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు. ఈ ఉన్నది ఉన్నాడు ఉన్నది ఉన్నాడు అన్నిట్లో వస్తున్నది, కానీ పుష్పం వేరు, మైక్ క్లిప్ వేరు, మైక్ వేరు, ఆమె వేరు, అతడు వేరు. ఉన్నది బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. ఆ ఉన్నది అనే దాన్నే బ్రహ్మము అంటుంది శాస్త్రం. అది ఉన్నది అని ఏదైతే అంటున్నామో దానికే ఆత్మ అని పేరు, బ్రహ్మము అని పేరు, పరమాత్మ అని పేరు, జీవాత్మ అని పేరు. ఆ ఉన్నది అనేటువంటిది కంటికి కనపడదు, కానీ దాన్ని ఎలా తెలుసుకుంటున్నాం మనం? పుష్పం ద్వారా తెలుసుకుంటున్నాము, క్లిప్ ద్వారా తెలుసుకుంటున్నాము. ఇల్లు ఉన్నది, నేను ఉన్నాను. ఆ ఉన్నది అనేది అన్నిటిలో వ్యక్తమవుతోంది. సర్వగత, అవునా కదా? సర్వగత. ఈ యొక్క పదాన్ని త్యాగరాజుల వారు వారి పాటలో సత్తా మాత్రమా, సత్తా అంటారు సంస్కృతంలో. సత్తా అంటే ఉండడం, ఉనికి.
సత్తా మాత్రమా చాలనమ్మితిని,
చాలా నమ్మాను నేను, నేను చాలా నమ్మాను రామా. నువ్వు సత్తా మాత్రమనే నాకు తెలుసు, రామ రూపంలో ఉన్నావు, నువ్వు ఉనికి బ్రహ్మస్వరూపానివి, రామ అనే పేరులో ఉన్నావు, అంతే రూపంలో ఉన్నావు అని ఎవరు పాడారు? త్యాగరాజుల వారు పాడారు. ఆ త్యాగరాజుల వారు పాడినటువంటి సత్తా మాత్రమా చాలా నమ్మితిని అర్థం కావాలంటే 10 సంవత్సరాలు వేదాంతం చదవాలి. అది చదవకుండా ఆయన పాడిన పాట సరస్వతి మనోహరి రాగంలో ఎంతో వేడుకొందు ఓ రాఘవ అని పాడారు ఆయన. ఆ పాట మనకు ఉన్నదని తెలియదు చాలా మందికి. అందులో సత్తా మాత్రం అంటే అసలు తెలియదు, ఎందుకంటే అది అర్థం కావాలంటే 15 ఏళ్ళు వేదాంతం చదవాలి. ఏమండి సత్తా, సత్తా అంటే ఏమిటండి? సత్తు మావా అంటారు. అందుకని త్యాగరాజు కీర్తనలో ఉన్నంత వేదాంతం ఎక్కడా లేదు, అద్భుతం. మనకి తెలుసు వేద సారం అంతా. సర్వగత కదా, ఉన్నది అనే రూపంలో బ్రహ్మము మనకు ఒక రూపం ద్వారా వ్యక్తమవుతుంది. పుష్పం ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, నేను ఉన్నాను. ఇప్పుడు ఉన్నది అనేటువంటిది అంతటా సర్వగత అన్నారు. కానీ రూపాలు మారచ్చు, పేర్లు మారచ్చు, మారుతూ ఉంటాయి, కానీ ఆ ఉన్నది అనేటువంటిది నేను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పండి? ఉన్నది అనేటువంటిది ఆత్మ, ఆత్మని అనేది నేను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఆత్మ సర్వగతం అవ్వడం వల్ల, ఆ సర్వగతమైన ఆత్మ నేను అవ్వడం వల్ల ఇప్పుడు నేను అంతటా ఉన్నానా లేదా? చూసారా, అంతటా ఉన్న నేను అన్ని రూపాల్లో నేనే ఉన్నాను. అన్ని నోబెల్ ప్రైజులు నావే, అన్ని గోల్డ్ కప్పులు నావే. ఎక్కడ ఏ వారిలో ఎంత గ్లోరీ ఉన్నా కూడా, వైభవం ఉన్నా కూడా అంతా నావే. వాటింట్లో బొబ్బట్లు చాలా బాగా చేస్తే అది గొప్పతనం నాదే, వీళ్ళింట్లో రుచి బాగా ఉంటే ఆ గొప్పతనం నాదే. ఎంత అంతటా నేనే కదా ఉన్నాను. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఒక బల్బులో బాగా ప్రకాశిస్తోంది, ఒక బల్బులో డిమ్గా ఉన్నది, ఇంకొక చోట బాగా కనపడుతోంది, ఇంకో ఇంట్లో అయితే జిగేరు జిగేరు మని వెలుగుతోంది. ఎలక్ట్రిసిటీ ఏమంటోంది? అంతా నేనే కదా, ఎక్కడున్నా కూడా ఏ ఇంట్లో ఉన్నా కూడా నేనే కదా ఎలక్ట్రిసిటీని, అదంతా నా వైభవమే అంటుంది ఎలక్ట్రిసిటీ. అనొచ్చా లేదా? ఆ విధంగా మనం ఎందుకు అనలేము ఆత్మనైన నేను? ఆ శరీరాల యొక్క బుద్ధి మనస్సు తారతమ్యాన్ని బట్టి నేను అందులో అలా ప్రకాశిస్తూ ఉంటాను. ఇలా అనుకుంటే ఇప్పుడు నాకు దిగులు చింత ఉంటుందా? ఇది తెలుసుకో, క్లాసుకి వస్తే కదా తెలియడానికి, క్లాసుకి వస్తే తెలుస్తుంది, తెలిస్తే దిగులు లేదు చింత లేదు. ఎక్కడుందండి దిగులు చింత చెప్పండి? చింత నాస్తికిలా, దిగులు లేదు కదా తేషాం వారికి, ఆ జ్ఞానులకి చింత నాస్తికిలా, చింతే లేదు కదా ఎవరికి? శమదమ కరుణ సంపూర్ణ, ఎవరికైతే మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం కరుణ ఇవన్నీ ఉంటాయో. సాధు సమాగమ, ఎవరైతే సాధువులతో మహాత్ములతో సన్యాసులు గురువులతో వారి యొక్క సాంగత్యంలో ఉంటూ వారు చెప్పే మాటలు వింటూ ఉంటారో, సాధు సమాగమ సంకీర్ణ, అంటే వారితో ఉంటూ వారు చెప్పే మాటలు వినేవాళ్ళకి చింత నాస్తికిలా, చింత ఉండదు కదా వారికి? ఉండదు అంటున్నారు సదాశివ బ్రహ్మేంద్రులు. వాళ్ళందరూ మహాజ్ఞానులు, ఎలా చక్కగా ఆనందంగా పాడుకుంటూ ఉన్నారు. మనమేమో పడుతూ ఉంటాం కానీ ఒక దిగులు పడుతూ ఉంటాం, బ్రహ్మం ఒక్కటే పర, ఎవరా బ్రహ్మం? నువ్వు భ్రమలో ఉంటూ బ్రహ్మం ఒక్కటే అని పాడినంత మాత్రాన నీకు దిగులు పోదు నాయన, అర్థమైందా? ఆ అందులో భావములోన భాష్యమునందు ఎలా పాడారు అన్నమాచార్యులు? భావములోన భాష్యమునందును, భావములో నీ మనస్సులో కూడా భాష్యమునందును బయట కూడా గోవింద గోవింద, గోవిందుడే ఆ పరమాత్ముడే ఉన్నాడని తెలుసుకో మనస అన్నారు. గోవింద గోవింద అని కొనువావో, అని కొలవాలి అని తెలుసుకోవాలి మనసా, ఓ మనసా అలా తెలుసుకో. బయట మాత్రం గోవిందా గోవింద అంటూ మనసులో మాత్రం రాగ ద్వేష కామ క్రోధ అలన్నీ పెట్టుకుంటే ఏం ప్రయోజనం? అన్నమాచార్య వారు ఏమన్నారు? భావములోన భాష్యం అందునే కాదు భావంలో కూడా, హరి అవతారములే సకల దేవతలు, హరిలోనివే అన్ని నామరూపాలు. ఆ హరి అంతటా అన్నిట్లో ఉన్నాడు, ఆయన హరి అని పేరు పెట్టాడు సత్తాకి, ఆ ఉన్నది అనే దానికి హరి అనే పేరు, అనేక పేర్లు పెట్టుకున్నాం. ఆ భగవంతుడే అవతారాలుగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఒక అవతారమే, అయితే డిమ్ లైట్, అందుకే మనం సంసారంలో. ఆయనేమో ఈశ్వరుడేమో 1000 lights లాంటి అవతారం, మనమేమో చిన్న అవతారాలు డిమ్ లైట్ జీరో వాట్ బల్బ్ లాగా, అందుకని అప్పుడప్పుడు నవ్వుతాం అప్పుడప్పుడు దిగులు పడుతూ ఉంటాం. అందుకని ఇప్పుడు 0 watt bulb 1000 watt bulb గా కావాలంటే ఏం చేయాలి? ప్రతి సోమవారం క్లాసు కావాలి, క్షుణ్ణంగా శాస్త్రం చదవాలి. ఊరికే రాదమ్మ ఆనందం అంటే వస్తుందా? అది సర్వగత అయం అద్వయ. అద్వయ అంటే రెండు లేవు, ఎలక్ట్రిసిటీ రెండు ఎలక్ట్రిసిటీలు ఉన్నాయా? ఏమండి మా ఇంట్లో ఒక ఎలక్ట్రిసిటీ, మీ ఇంట్లో ఒక ఎలక్ట్రిసిటీ, అమెరికాలో అయినా ఒకటే ఎలక్ట్రిసిటీ, ఆస్ట్రేలియాలో అయినా ఒకటే ఎలక్ట్రిసిటీ, ఇండియాలో అయినా ఒకటే ఎలక్ట్రిసిటీ. అయితే పవర్ కట్ ఉండొచ్చు, వీళ్ళ యొక్క ప్రాబ్లం అది, కానీ ఎలక్ట్రిసిటీలో మార్పు ఉండదు. అద్వయ అంటే రెండు ఎలక్ట్రిసిటీ లేవండి ఒక్కటేనండి. అదేవిధంగా ఈ ఆత్మ అయం ఆత్మ అద్వయ, రెండు లేవు. కనుక ఇప్పుడు నేను అంతటా ఉన్నప్పుడు నేను ఎవరిని ద్వేషిస్తాను చెప్పండి? నేను ఎలా ద్వేషించగలను? నేనే ఆత్మరూపంగా ఆ శరీరంలో ఈ శరీరంలో అన్నిటిలో ఉన్నప్పుడు, ఈ పుష్పంలో ఉన్నాను, ఈ క్లిప్పులో ఉన్నాను, మరి క్లిప్పుకి చేతనం లేదే అంటే పాపం దానికి సూక్ష్మ శరీరం లేదు, అహంకారం లేదు, పాపం అందుకే ఇక్కడే ఉంటుంది. నేను అప్పుడప్పుడు క్లాస్కి రాను అని అనదు. అందుకని ఎప్పుడు నాతో వస్తుంది. కానీ అహంకారం ఉన్నవాడే కొంచెం కనపడుతూ ఉంటుంది అది. అంతకంటే తేడా లేదు. ఆత్మ అంతటా ఉన్నది కనుక ఇటువంటి బ్రహ్మస్వరూపమైన నేను సుఖస్వరూపాన్ని రెండు రూపాలు లేవు. అందుకని ప్రపంచంలో విద్వేషాలకి కోపాలకి తాపాలకి ఈ కోట్లాటకి టెర్రరిస్ట్ టెన్ మిలిటెంట్స్ వీళ్ళందరు నెక్స్ట్ ఎందుకు వస్తున్నారు చెప్పండి. వాళ్ళందరికీ చదివించామనుకోండి, వేదాంతం చదివితే ఈ ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉంటుంది. అది మన వాళ్ళు చెప్పింది మహానుభావులు. ప్రపంచం మొత్తం శాంతియుతం కావాలంటే ప్రతి ఒక్కరు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందితే భూలోకం నందనవనమే కదా. ఈ కోపాలు తాపాలు కొట్టుకోవటాలు డైవర్సులు ఇవన్నీ ఉంటాయా? ఈ దిగులు చింత ఉంటుందా? చక్కగా ఆనందంగా బుద్ధు నుంచి రాత్రి దాకా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు మన జీవితాన్ని నరకం చేసుకుంటున్నామా మనం స్వర్గం ప్రాయం చేసుకుంటున్నామా? చూడండి, అజ్ఞానం వల్ల నరక ప్రాయం చేసుకుంటున్నాం. దిగులు పడతాం చింతతో వాళ్ళు వీళ్ళు అని. మనకు 60 ఏళ్ళు దీనికే సరిపోతుంది. ఆ 60 ఏళ్ల తర్వాత మోకాలు నొప్పి నడువు నొప్పి వీటితో సరిపోతుంది. చూసారా? అందుకనే చిన్నప్పటి నుంచి జ్ఞానం ఇచ్చామనుకోండి వాళ్ళకి మిగతా జీవితం అంతా కూడా ఆనందమయం. అందుకని మన పిల్లలకి మనం ఆ విద్య ఇస్తున్నాము. ఎంబీఏ చదువుతాడు, ఎంసీఏ చదువుతాడు, అది చదువుతాడు, ఇది చదువుతాడు, తారతమ్యాలే కదా. మనసులో దిగులు చింత, నాకు ఉద్యోగం రాలేదు, ఇంకా శాలరీ పెరగలేదు, ప్రమోషన్ పెరగలేదు అంటున్నాడే గాని, ఇల్లు కొనుక్కున్నాడు, ఫ్లాట్ కొనుక్కున్నాడు, పిల్లలు పుట్టారు, ఏమైనా సంతోషంగా ఉన్నావురా అంటే ఏదోలో ఇడిపోతున్నది జీవితం అంటాడే గాని, నేను బ్రహ్మస్వరూపాన్ని నాకేమిటి దిగులు అంటున్నాడా? మనం అటువంటి విద్యను ఇవ్వలేదు పిల్లలకి. ఏమిచ్చాం మన పిల్లలకి? వాళ్ళకి బ్రహ్మ విద్య కనుక మనం ఇచ్చుంటే ఎంత ఆనందించేవాళ్ళు వాళ్ళు. చూసారా? మన పిల్లల్ని ఇంజనీర్ కావాలని కోరుకుంటాం, డాక్టర్ కావాలని కోరుకుంటున్నామే కానీ ఒక జ్ఞాని కావాలని కోరుకోలేదు కదా. అందుకని వాళ్ళకి నిజమైన సొత్తు మనం ఇవ్వలేదు. అందుకని వాళ్ళతో పాటు మనం దిగులు పడతాం, మనల్ని చూసి వాళ్ళు దిగులు పడుతుంటారు, ఇద్దరు కలిసి దిగులు పడుతూ ఉంటారు. శాస్త్రం అంటుంది ఎవరూ దిగులు పడక్కర్లేదు. ఆ విద్య చదువుకో, ఏదో పొట్టకూటికి. కోటి విద్యలు కూటి కొరకు. అర్థమైందా? 3 ఇడ్లీ తింటాం, 4 ఇడ్లీ తింటాం, 2 బొబ్బట్లు తింటాం మేము. మహా తింటే 3 బొబ్బట్లు తింటాం, అంతకంటే తినగలవా? చూడండి జీవిత పరమావధి. ఎన్ని చీర కట్టుకోగలం ఒకేసారి? ఒక చీర కంటే కట్టుకోలేం కదా. ఎన్ని రూముల్లో ఉండగలం? ఒక్క రూములో ఒక చోటే కదా ఉండగలం. దీనికి ఇంత పెద్ద రాద్ధాంతం చేసుకోవాలా? ఈ తిండి వస్త్రానికి నీడకే కదా మనిషికి ఇంత కష్టపడుతున్నాడు. దానికి నీ శక్తినంతా, నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండా, ఈ యొక్క క్షుద్రమైనటువంటి ఈ భుక్తి కోసం, ఈ వస్త్రం కోసం, ఈ నీడ కోసం ఈ జీవితాంతం ఖర్చు పెడతావా? అవి చూసుకుంటూ భగవద్ ధ్యానం చేసుకుంటూ నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోమని శాస్త్రం చెబితే ఆహా భగవద్గీత అది నాకెందుకు అంటావా? ఇంతకంటే అజ్ఞానం ఉన్నదా చెప్పండి? కనుక ఒకసారి వృధా అయిపోతే జీవితం మళ్ళీ తిరిగి వస్తుందా? ఇప్పుడు మనకు 16 ఏళ్ళకెళ్ళాలంటే వెళతావా? 16 స్వీట్ 16కి వెళ్ళాలంటే వెళతావా? ఏంటి వెనక వెళుతుందా? వేసి ముందుకు వెళుతున్నదా? అందుకని జీవితం అయిపోతే మళ్ళీ తిరిగి రాదు. అందుకని ఆ వయసులో ఉన్నప్పుడు అప్పటికప్పుడే త్వర త్వరగా పొందవలసింది పొందాలి. మన వాళ్ళు చెప్పి వెళ్ళారు మనకు జీవితాన్ని వృధా చేసుకోదు. ఈ ఉగాది రోజు నూతన సంవత్సరం రోజు సంకల్పం చేసుకోవాలి, నాకు ఈ జన్మలోనే మోక్షాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి, పరమానందాన్ని నేను పొందాలి అనేటువంటి సంకల్పాన్ని చేసుకొని మనం ఉగాది రోజు తిండి చేసుకొని తింటాం, వంటలన్నీ చేసుకొని తింటాం. అసలు సంకల్పం ఏం చేసుకోవాలి? ప్రతి సంవత్సరం ఈ జయనామ సంవత్సరం అందులో జయంగా ఆత్మాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, ఆత్మని నేనని తెలుసుకోవాలి. అది నిజమైన జయం. అర్థమైందా? ఇటువంటి జయాన్ని పొందకుండా ఎన్ని డిగ్రీలు పొందినా, ఎన్ని ఇళ్ళు కట్టినా, ఎన్ని చేసినా ఇవన్నీ శాశ్వతం కాదు. తర్వాత శ్లోకం.
ఏవం విధే జ్ఞానమయే సుఖాత్మకే కథం భవో దుఃఖమయః ప్రతీయతే అజ్ఞానతోధ్యాసవశ ప్రకాశతే. జ్ఞాని విలీయేత విరోధత క్షణాత్.
చాలా ముఖ్యమైన శ్లోకం. ఇప్పుడు లక్ష్మణుడి మనసులో ఒక ప్రశ్న రావచ్చు, ఇటువంటి ఆత్మస్వరూపమైన నేను ఈ శరీరం అని, ఈ శరీరంకు ఉన్నటువంటి మరణము, జన్మ, ముసలితనం, వెదగడం, ఇవన్నీ వికారాలన్నీ నాకున్నాయని నేను ఎందుకు అనుకుంటున్నాను? అసలు నాకు ఎందుకు గుర్తుండడం లేదు ఇది నేను కాదు అని? ఆత్మనైన నేను ఈ శరీరంలో ఉన్నాను, ఇది ఒక తొడుగు నాకు అని జ్ఞాపకం ఉండటం లేదు. ఇటువంటి సుఖస్వరూపమైన నేను, అద్వయంగా అంటే అంతటా ఉన్న నేను, మరణం లేనటువంటి నేను, అలా తెలుసుకోకుండా నేను నాకు మరణం ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, బాధలున్నాయి, హెచ్చు తగ్గులున్నాయి, ఎందుకు అనుకుంటున్నాను నేను? ఏమిటి కారణం దీనికి అంటే చెప్తున్నారు. ఏవం విధే, ఇటువంటి ఆత్మస్వరూపమైన నేను, ఏవం విధ అంటే ఈ పైన చెప్పబడినటువంటి అద్వయమైనటువంటి సుఖాత్మకమైనటువంటి నిరస్త అతిశయమైనటువంటి ఎటువంటి తేడాలు లేనటువంటి ఈ ఆత్మ, మరణము లేదు, దానికి జన్మ లేదు, ఇటువంటి గొప్పదైనటువంటి ఆత్మ ఏవం విధే జ్ఞానమయే, ఇటువంటి జ్ఞానస్వరూపం. ఇప్పుడు నేనున్నాను అనే జ్ఞానం ఉన్నదా లేదా నాకు ఇక్కడ? మీరు ఉన్నారు అనే జ్ఞానం ఉన్నదా లేదా? ఇది జ్ఞానస్వరూపం, జ్ఞానమయే. ఇది జ్ఞానస్వరూపం, జ్ఞానమయే. అంతేకాదు సుఖాత్మకే, ఇందులో దుఃఖమే లేదు. ఎందుకంటే దానికి మరణం లేదు, ముసలితనం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, ఎటువంటి వికారాలు లేవు అందులో. అప్పుడు సుఖాత్మకమైనటువంటి ఇటువంటి ఆత్మ కథం భవః, ఇది ఎట్లా వచ్చింది ఈ సంసారం? సంసారం అంటే ఏమిటి? దుఃఖమయ, దుఃఖమయమైనటువంటి ఈ సంసారం. అబ్బాయికి ఏమవుతుందో, అమ్మాయికి ఏమవుతుందో, నాకేమవుతుందో, వాళ్ళని ఎవరు చూసుకుంటారో, వీళ్ళని ఎవరు చూసుకుంటారో, ఏమవుతుందో, ఏమవుతుందో, వృద్ధాశ్రమానికి వెళదామా, అబ్బాయి తీసుకెళ్తాడా లేదా, ఎక్కడికి పోదాం, ఏం చేద్దాం, ముసలితనం వస్తే మా అమ్మాయి ఉంటుందా దగ్గర నాకు లేదా, నాకు మరణం వస్తే మా అబ్బాయి తిరిగి వస్తాడా రాడా? అప్పుడు ఇన్ని దుగులు చింతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనిషికి? ఇది దుఃఖ సంసారం కదా. రేపేమవుతుందో, ఈ శరీరానికి ఏం బాధ వస్తుందో, ఏమిటో, ఎలా అనే బాధలు ఉన్నాయి కదా, దుఃఖమయమే కదా. నాకెందుకు ఈ పంటి నొప్పి రావాలి, నాకెందుకు ఈ స్కిన్ బాధ రావాలి, నాకెందుకు ఈ రోగం రావాలి, అసలు నేనేం పాపం చేశానని? చిన్న పిల్లవాడు, మనవడో మనవరాలో, కూతురో కొడుకు ఎవరినో బాధపడుతుంటే రోగంతో, వాళ్ళు ఏం తప్పు చేశారని ఎందుకు బాధపడాలి, ఎందుకు ఈ దుఃఖాన్ని అనుభవించాలి? పోనీ అన్ని చక్కగా ఉన్నాయండి, అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది, భర్త బాగున్నాడు, నేను బాగున్నా, అందరం బాగున్నాను, కానీ ఎందుకో దుఃఖం అండి అన్నాడు. ఎందుకమ్మా దుఃఖం అంటే? అదే తెలియటం లేదండి అన్నాడు. డబ్బులు లేవా అంటే? లేదండి, పుష్కలంగా ఉన్నాయి డబ్బులు. ఏమో ఎవరికైనా అనారోగ్యం అంటే? లేదండి, అందరం ఆరోగ్యంగా ఉన్నాం. అబ్బాయికి చదువు సరిగ్గా రావట్లేదా? లేదండి, ఫస్ట్ క్లాస్ అండి అన్నింటిలో. కొన్ని అమ్మాయి ఏమన్నా? లేదండి, అమ్మాయి కూడా ఫస్ట్ క్లాస్. మరి ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం అంటే? ఏమి లేదండి, అన్నీ బాగున్నాయి. మరి ఏమిటి నీ ప్రాబ్లం అంటే? తెలియటం లేదండి, ఎక్కడో లోపల ఏదో బాధ. ఏమిటండి ఆ బాధ? అదే సంసారం, దుఃఖం. ఏమిటమ్మా నీ బాధ? ఏమండి, దిష్టి తగులుతుందేమోనని భయంగా ఉంది. దిష్టి తగులుతుందేమోనని భయంగా ఉంది, దిగులుగా ఉంది. ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? దిగులు పట్టడానికి ఏం కావాలి? అన్నీ ఉన్నా కూడా దిగులు చక్కగా కూర్చొనే ఉంటుంది మనలో, కోదు కదా. రేపేమవుతుందో దిష్టి తగిలి వాళ్ళ దిష్టి, పక్క వాళ్ళ దిష్టి, వెనక వాళ్ళ దిష్టి పడి, నిన్నటి వరకు బాగా నడుస్తున్నానండి, ఇవాళ కాలు నొప్పి వచ్చింది, వాళ్ళు అన్నారు నువ్వేంటి పరిగెడుతుంటావే ఎప్పుడు అన్నారు. అందుకే ఆ మాట అన్నప్పుడైతే నా కాలు కొంచెం పట్టుకుంటుందండి అన్నారు. ఎందుకంటే వాళ్ళు దిష్టి పెట్టారట, అప్పటి నుంచి వాళ్ళని చూస్తే కోపం, అందుకే వాళ్ళు రాగానే తలుపు వేసుకుంటాం. దుఃఖమయ అన్నారు, ఇది దుఃఖమయం. వాళ్ళు నాతో పలకలేదే, వీళ్ళు నాతో మాట్లాడలేదే, వాళ్ళు నా మీద చూడలేదే, వాళ్ళు నన్ను చూసి నవ్వలేదే, నవ్వినా కూడా మనస్ఫూర్తిగా నవ్వలేదే, ఏదో మొహమాటం కోసం మాట్లాడాడు. మొహం ఏమిటి? నీకు దిగులు పట్టడానికి కొల్లలు కారణాలు. సంతోషంగా ఉండడానికి నీకు చేత కావడం లేదు కదా. భగవంతుడు ఇచ్చిన దాన్ని చూసుకుని ఆనందించడం చేతగా లేదు కదా. భగవంతుడు అంటాడు ఏమంటాడు, నీ ఏడుపు మొహం ఆమనందాయని మొహం ఎంత ఇచ్చినా నువ్వు అంతే అన్నాడు పాపం డైరెక్ట్ గా. నేను చెప్తున్నా ఊరికే, ఆయన అన్నాడు ఏమంటాడు, కానీ నీ బుద్ధి వచ్చినప్పుడే వస్తుంది, నేనేం చేసేది, కొన్ని క్లాసులు పోతావంటే పోమాటే, అక్కడికి పోయి చదువుతావా వింటావా నేను చెప్పే మాటలు నాలుగు మాటలు అంటే వినవు కదా. అందుకని నీకు బొప్పి కట్టినప్పుడు, తల బొప్పి కట్టినప్పుడు వాడికే తెలుస్తుంది అంటారు చూసారా, వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టుగా ఎవరికైనా అంతే. అన్ని అయిన తర్వాత అంటుంటారు స్టూడెంట్స్, స్వామిని మా పిల్లలంతా సెటిల్ అయిపోయిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను, ఇంకా నాకే వద్దండి, ఏ వద్దేమిటి, అన్ని అనుభవించిన తర్వాత, అన్ని అనుభవించి పిల్లలు పెళ్ళిళ్ళు చదువులు అన్ని అయిన తర్వాత, తను అన్ని సంపాదించిన అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత, అన్ని అయిన తర్వాత మన అవసరం ఎవరికి లేనప్పుడు అప్పుడు మనం స్వామినికి వెళ్తాం. చెప్తాను నా దగ్గరికి కాదు, ఏ స్వామి దగ్గరికి అట్లాగే అడుగుతుంటారు, స్వామిని మీరు ఆశ్రమం కట్టండి మేము వస్తాం, ఆశ్రమం కట్టండి మేము వస్తాం, ఏం చేస్తామమ్మా, మీరేం చెప్పినా చేస్తాం, మీ దగ్గర ఉంటాం, మీ దగ్గరే ఉంటాం. అప్పుడప్పుడు అబ్బాయిని చూసి వస్తుంటా, మేము అన్ని వదులుకొని సన్యాసం తీసుకుంది ఎందుకంటే ఈ ముసలోళ్ళందరినీ పెట్టు ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేయడానికే సన్యాసి. ఎంత చక్కగా అడుగుతామో చూడండి మనమే, ఏదో స్వామిని వారి మీద ప్రేమ గారిపోతున్నట్టుగా. ఊరికండి ఇక్కడ ఎవరిని అనడం లేదు, సహజంగా లోకల్లో అనుభవం స్వాములందరికీ అనుభవం ఇదే. కాకపోతే నేను ఇస్తానంటారు డబ్బులు, ఏది నీకు ఎన్ని ల్యాక్స్ కావాలో చెప్పండి అన్నాడు. బిహైండ్ ఎజెండ్ అయినట్టు తెలుసా, అక్కడ నాకు రూమ్ బుక్ చేయండి అని అర్థం. లక్షల ఊరికినే ఇస్తారా ఏమిటి, పాపం మీరు ఈ వేదాంతం అంతా ప్రచారం చేయండి, ఈ ప్రపంచం అంతా కూడా జ్ఞానులు కావాలి భక్తులు కావాలనే ఇస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళందరూ నన్ను ఎవరు చూసుకోలేండి, ఆశ్రమంలో ఉంటే కృష్ణారామ్ అనుకుంటారు వంట చేసే పని ఉండదు, వాళ్ళు చేసి పెడతారు హాయి గంట కొట్టంగా భోజనం చేసి రూమ్కి వచ్చి హాయి కూర్చోవచ్చు మనం, ఏదో నాలుగు మంచి మాటలు చెప్తూ ఉంటారు. అందుకే మన శాస్త్రంలో ఆశ్రమం అక్కర్లేదు, ఆశ్రమం అక్కర్లేదు, నీ ఉన్న చోటే నీ ఇల్లే నీకు ఆశ్రమం కావాలి అంతేకాని భగవంతుడు ఉన్నాడు చూసుకోవడానికి. ఎవరు వెళ్ళాలి, ఎక్కడ చూడాలి, ఏం చెయ్యాలి. మన వాళ్ళు ముసలి వాళ్ళు అయితే ఇళ్లలోనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదే, భగవంతుడిని నమ్ముకున్నారు వాళ్ళు ఉన్నారు అంతే. నేనున్న చోటే వృద్ధాశ్రమం, నా ఇల్లే నాకు వృద్ధాశ్రమం. ఎవరు చూసుకుంటారు గంజి నుండి ఎవరు పోస్తారు, ఆయనే పోస్తాడు. ఎవరో ఒకళ్ళు వస్తారు ఆశ్రమానికి ఇస్తారు, ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే తీసుకుపోతాడు భగవంతుడు. పోనీ ఏమవుతుంది, ఎందుకు అంత తాపత్రయం ఈ శరీరం మీద, నేనున్న ఇల్లే వృద్ధాశ్రమం, నేను ఎక్కడ వృద్ధుణ్ణి ఉంటే అది వృద్ధాశ్రమం కాదా. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదే, మన తాతలు ముత్తాతలు వెళ్ళారా ఏంటి, ఇంట్లోనే మంత్రాన్ని కరుచుకొని అట్లాగే ఉండేవాళ్ళు, ఎవరో పక్క వాళ్ళు వచ్చేవాళ్ళు కాసిన ఇచ్చేవాళ్ళు, భగవంతుడిని నమ్ముకున్నారు వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు అంత బాధపడలే. కనుక దుఃఖమయహ ప్రతీయతే, ఎప్పుడైతే నువ్వు భగవంతుని నమ్ముకోకుండా ఈ లోకాన్ని నమ్ముకుంటూ ఉంటావో దుఃఖమయం ప్రతీయతే కనపడుతూ ఉంటుంది నాయన. భగవంతుని నమ్ముకున్నావంటే ఏ దిగులు చింత లేదు, ఆయనే వస్తాడు మంచినీళ్ళు ఇవ్వడానికి, ఆయనే వస్తాడు మనకు సహాయం చేయడానికి, ఆయనే వస్తాడు. నేను ఆయన నమ్ముకున్నాను అంతే, ఆయన చూసుకుంటాడు, ఇంకేమిటి నాకు దిగులు. అజ్ఞానత ఈ దిగులు చింత దుఃఖం ఎందుకు వస్తుందంటే అజ్ఞానత, అజ్ఞానం వల్ల వస్తుంది, అజ్ఞానమే కారణం. నేను ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకోకపోవడమే కారణం. ఈ మనస్సు ప్రాణం బుద్ధి ఇవన్నీ కూడా ఒక పరికరాలు లాంటివి, ఇవి నాకు వ్యక్తం కావడానికి ఉపయోగపడుతున్నాయి కానీ అవి నేను కాదు, ఈ శరీరం అనేదంటే ఒక తొడుగు లాంటిది నాకు అనేది తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉండడం వల్ల అజ్ఞానత. ఈ అజ్ఞానం వల్ల ఏమొస్తున్నది, అధ్యాసవశాత్. అధ్యాస అంటే ఏమిటి, ఒక వస్తువుని మరొక వస్తువుగా భావించడం, భ్రమ పొందడం. అజ్ఞానవశాత్, అజ్ఞానం ఏమిటి, అధ్యాసవశాత్, అధ్యాసం వల్ల అజ్ఞానం. అజ్ఞానం ఉన్నది అంటే అధ్యాసం ఉన్నది అని అర్థం. ఒకటిని మరొకటిగా అనుకోవడం. ఏ విధంగా? అధ్యాసవశాత్ ప్రకాశతే. ఈ దుఃఖం అనేటువంటిది మనకు ఎందుకు వస్తున్నది అంటే అధ్యాసం వల్ల వస్తున్నది. ఏమిటి అధ్యాసం? ఈ అధ్యాసం ఎప్పుడు పోతుంది? జ్ఞానే విలీయేత విలీయేత విరోధత క్షణాత్. జ్ఞానానికి విరోధమైనటువంటి ఈ అజ్ఞానం పోయినప్పుడు, జ్ఞానం రాగానే అజ్ఞానం పోతుంది, అజ్ఞానం పోతే అధ్యాస పోతుంది. అధ్యాసం అజ్ఞానం పోయిందంటే జ్ఞానం రావడం వల్ల ఇది నశించిపోతుంది, దుఃఖం పోతుంది. అజ్ఞానం వల్ల దుఃఖం, ఆ దుఃఖం పోవాలి అంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం వచ్చింది అంటే మనకు దుఃఖం ఉండదు. అది చెప్తున్నారు తర్వాత శ్లోకం.
ఏదన్యదన్యత్ర విభావ్యతే భ్రమాత్ అధ్యాసమిత్యాహురమం విపశ్చితః అసత్వభూతే హి విభావనం యథా రజ్వాదికే తద్వదపీశ్వరే జగత్.
అధ్యాసం అంటే ఏమిటి? చక్కగా వివరిస్తున్నారు ఉదాహరణతో. అధ్యాసం అంటే ఏం లేదు నాయన లక్ష్మణ, తాడు చూసి పాము అనుకుంటాం అది అధ్యాసం. తాడును తాడుగా తెలుసుకోకుండా పాముగా అనుకోవడమే అధ్యాసం. ఒక వస్తువును మరొక వస్తువుగా భావించడం. తాడు తాడుగా చూస్తే భయం ఉండదు కదా, మాలని మాలగా చూస్తే భయం ఉండదు కదా. ఆ మాలని చూసి చీకట్లో పాము అనుకున్నాం అనుకోండి భయం ఏర్పడుతుంది. అదేవిధంగా బ్రహ్మము ఆత్మస్వరూపాన్ని మనం ఆత్మని తెలుసుకోకుండా దాని మీద ఈ శరీరాన్ని ఆపాదిస్తున్నాం, ఈశ్వరుణ్ణి ఆపాదిస్తున్నాం బ్రహ్మం మీదనే. బ్రహ్మం అనేది ఉన్నది, తాడనేది ఉన్నది, తెలియకుండా సర్పం అనేది ఆపాదించాం. అధ్యాస మంద చీకటి వల్ల అది పాము పాము అనుకుని భయపడుతున్నాం. అదేవిధంగా బ్రహ్మము అనే దాని మీద ఈ జీవాత్ముడైన శరీరంని ఆపాదించి అధ్యారోపణం చేసి అదే బ్రహ్మం మీద ఈశ్వరుడు రాముడు కృష్ణుడని అధ్యారోపణం చేస్తాం. అదేవిధంగా అదే బ్రహ్మం మీద ఈ జగత్తు ప్రపంచాన్ని కూడా అధ్యారోపణం చేసి ఏమనుకుంటున్నాం, బ్రహ్మాన్ని మర్చిపోయినా ప్రపంచం ఉంది, నేనున్నాను, ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నన్ను రక్షించేవాడు. దేని నుంచి? ఈ ప్రపంచ బాధల నుంచి. ప్రపంచము బ్రహ్మమే, ఈశ్వరుడు బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే. ఇది తెలుసుకోకపోవడం ఏమవుతోంది? ప్రపంచం నన్ను బాధిస్తున్నది, వాళ్ళు బాధ పెడుతున్నారు, వీళ్ళు బాధ పెడుతున్నారు, ఈ శరీరం బాధ పెడుతున్నది, అప్పుడప్పుడు దేవుడు కూడా నన్ను బాధపడతాడు. ఈ దేవుడు, ఈశ్వరుడు, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ, ఈ ప్రపంచము, ఈ శరీరము అనుకుంటా నేను, అహంకారం అన్నీ కూడా ఒకే బ్రహ్మం మీద మనం అధ్యాసం చేశాం భ్రాంతి వల్ల, భ్రమ వల్ల. అందుకని మనం అనుకుంటాం మనం ఏదో తెలివిదన్నవాడు అనుకుంటున్నాం. విపశ్చిత జ్ఞానులు చెప్తున్నారు ఇదే అధ్యాసం అంటే. ఏమండి అధ్యాసం ఎక్కడున్నదండి అన్నాడు. వాడి మొహం చూస్తే తెలుస్తుంది అధ్యాసం ఉన్నదా లేదా, దుఃఖపడుతున్నాడా లేదా. ఆ దుఃఖపడేవాడి దగ్గర అధ్యాసం ఉంటుంది. ఎందుకు? అజ్ఞానం ఉన్నది వాడి దగ్గర. కనుక జ్ఞానుల దగ్గర అజ్ఞానం ఉండదు, అధ్యాసం ఉండదు. వాళ్ళకి అధ్యాసం అజ్ఞానం లేకపోవడం వల్ల, జ్ఞానం ఉండడం వల్ల వాళ్ళకి దుఃఖం ఉండదు. ఇప్పుడు దుఃఖం పోవడానికి మార్గం తెలిసిందా? ఏమండి ఇది వస్తుందంటారా మాకు అంటే రాదు. ఈ జ్ఞానం నాకు వచ్చి తీరాలి. ఎప్పుడు చేసుకోవాలి సంకల్పం? వచ్చే వారం చేసుకుంటాను అనకూడదు. ఈరోజు ఉగాది, ఇప్పుడే ఇక్కడే శ్రీ జయనామ సంవత్సరే నేను ఈ జ్ఞానాన్ని పొంది తీరాలి, నాకు ఆ భగవత్ కృప కావాలి, గురు కృప కావాలి, శాస్త్రం కృప కావాలి, నా ఆత్మ కృప కావాలి నాకు. నేను ఇది పొందే వరకు నేను నిర్విరామంగా, ఒక చీమ చూసారా, చీమ ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళుతుంది. మీరు చీమ ఎప్పుడైనా రెస్ట్ తీసుకుని చూసారా? కాసేపు చీమ రెస్ట్ తీసుకుంటూ కూర్చుంది, నేను రిలాక్స్ అవుతున్నాను అంటుందా? ఎప్పుడు వెళుతూనే ఉంటుంది అదే మూమెంట్. మనం చీమంతా కూడా లేదని చూడండి, మన మనస్సు చీమకున్న ధైర్యం కూడా లేదు మనకు. శరీరం మాత్రం 80 కేజీలు, అది ఎంతుంది? నిర్విరామంగా పనిచేస్తుంది. మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మనకు ఆ శక్తి లేదా? అంటే మన మనసు ఎంత బలహీనమైపోయిందో చూసారా, ఆ చీమకున్నటువంటి ధైర్యం కానీ ఆ దాని యొక్క ఎంత ఓర్పు చూడండి, దానికి ఆ యొక్క పంచదార ముక్కని తీసుకుపోతూ ఉంటుంది. పోయేటప్పుడు నాలుగు అడ్డంకులు వస్తాయి, మళ్ళీ ఈ పంచదార ముక్కే వద్దు నాకు అన్ని వదిలిపెట్టిపోతుండదా, దానికే పంచదార ముక్క పెద్ద ఎంత బరువు తెలుసా పాపం, అయినా దాన్ని రెండు ముక్కు చేపట్టుకొని అట్లా తీసుకుపోతుంది. దాన్ని చూసి ఏమైనా నేర్చుకుంటున్నాము మనం? కనుక మనిషి ఎంత గొప్పవాడో కావలసిన వాడు రోగాల బారిన పడి దుఃఖంతో అలమటిస్తున్నాడు అనవసరంగా, కోపాలు కామ క్రోధాలతో ద్వేషాలతో. అవసరమా ఇదన్నీ? దిగులు పడడం అవసరమా? క్వశ్చన్ మార్క్. శాస్త్రం అంటుంది అవసరం లేదు అంటుంది, మనమేమంటాం? అది వస్తుందండి అట్లా నేను అనుకోను అంటాం మనం. ఎందుకు వస్తుందండి? అజ్ఞానం బాగా గూడు కట్టుకొని ఉన్నది, మందంగా పేర్కొనుంది అజ్ఞానం. అది పోవాలి అంటే ఇనప బ్రష్ వేసు. పాత్రలకి అప్పుడప్పుడు మనం కొంచెం గట్టిగా నల్లబడుతుంది ఏదన్నా కాలి అసలు అడుగంటడం, అడుగంటినప్పుడు దాని బోర్డు ఏం చేస్తుంది తెలుదా, ఆ ముళ్ళ బ్రష్ తీసుకొని ఆ ఇనుప ఏదో ఉండదు అది పెట్టి బాధ. అదే విధంగా మన అజ్ఞానం కూడా అంత థిక్గా ఉంది. గురువు గారు ఎంత ప్రయత్నం చేసినా కూడా పాపం వాళ్ళకేం తెలుసు మన బాధలు అంటే ఎవరికి నష్టం. కనుక ధీర కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత. ధీరులైన వాళ్ళకే జ్ఞానం వస్తుంది కానీ పిరికి పందరికి జ్ఞానం రాదు. ఎప్పుడు అపోహలతో అనుమానాలతో సంశయాలతో ఉండేవాడికి జ్ఞానం రాదు. ఎప్పుడు చిరునవ్వుతో ఆనందంతో ప్రేమతో ఉండేవాడికే జ్ఞానం వస్తుంది. అర్థమైందా? కనుక ఈ ఉగాది రోజు మీ అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ, ఈ యొక్క జ్ఞానాన్ని మనం పొందాలనే సంకల్పాన్ని మీరు దృఢంగా భగవంతుడు కల్పించాలని కోరుతూ ముగిస్తున్నాను క్లాస్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.